ఆదికాండము అపొస్తల కార్యాల గ్రంథం 2:39 వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 2:39 వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుతాం. 41 నుంచి, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినము నుంచు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధియందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొందిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వరకర కొలది పంచిపెట్టిది. మరియు వరేక మనుషులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి దేవానికి స్తోత్రాలు. ఈ దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే ఈ 13వ తేదీని బట్టి నీ పాదాల వద్దకి ఉదయాన్ని సమకూడడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, రక్షణను బట్టి, సంఘ సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉన్నాం. దైవం తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఉదయకాలపు ఆరాధనని, మధ్యాహ్నం ప్రార్థన, ఉపవాస ప్రార్థన సమయాన్ని, ప్రభు సాయంకాలం ఐక్య కాన్ఫరెన్స్ లో కూడా మీ సన్నిధి కొరకు వేడుకుంటూ ఉన్నా. నాకు మాకు ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తా ఉన్న ప్రియులు, ఖమ్మం సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ప్రత్యేకించి ఈ వారం 15వ తేదీ కొరకే మీ పాదాల దగ్గరకు వచ్చాం. అగ్రికల్చర్ సహవాసాన్ని కట్టారు, 4 సహవాసాలుగా విస్తరింపచేశారు. సహవాసం అంతా ప్రభు హైదరాబాద్ లో వారసత్వోత్సవం జరిపించుకుంటుండగా మీరు కృప చూపించండి, గొప్ప నెమ్మదిని దయచేయండి, జయమును దయచేయండి. మీ నా తండ్రి, మీకు వందనాలు. మీ నామానికి మహిమకరంగా వారసత్వోత్సవ ఆరాధన జరిగించండి. మా ప్రభు, చదివిన ఈ వాక్య భాగం ఉదయకాలం మేము అర్థం చేసుకోవడానికి మేము మీ సన్నిధిలోకి వచ్చాం. అర్థం అవడానికి నాకు మాకు సహాయం చేయండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘమును గురించి అనేక సంగతులను అధ్యయనం చేస్తున్నాం. సంఘాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనం ఆది సంఘం కొరకు కూడా స్టడీ ప్రారంభించాం. ఇదే అంశం మీద గత వారం ధ్యానం చేసినప్పుడు ఆది సంఘమునకు, ఆదిమ సంఘానికి వ్యత్యాసాలు ఏమిటో స్టడీ చేయడం ప్రారంభించాం. మనందరికీ మాదిరి యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుని చేత పెంతెకొస్త దిన ముందు కట్టబడ్డ సంఘం. కాబట్టి అపోస్తుల చేత కట్టబడి అపోస్తుల చేత నడిపించబడ్డ యెరూషలేము సంఘం, రాజమ సంఘాన్ని దేవుడు ఎలా కట్టాడు, ఏ ఉద్దేశంతో కట్టాడు, సంఘం ఎలా కొనసాగింది, సంఘంలో నుంచి అనేక ఆత్మీయ సంగతులు నేర్చుకోవటం ఏ సంఘానికైనా మంచిది. రెండోది, మనం ఆదిమ సంఘంతో పోల్చుకోవటం, వారు ఎలా ప్రారంభమై కొనసాగారో మనం ఎలా ప్రారంభమై కొనసాగుతూ ఉన్నామో, మన మాదిరి ఆదిమ సంఘం అలాగే ఉందా లేకపోతే ఏమైనా డైవర్ట్ అయ్యామా అన్నది బేరీజు వేసుకోవటం ఆత్మ జీవితానికి మంచిది. అందులో భాగంగా రెండు విషయాలు గతంలో జ్ఞాపకం చేశాను. ఒకటి, వారి భక్తి ఎడతెగిన భక్తి. 42వ వచనంలో ఆ మాట చూసాం. 42వ వచనంలో వారు ఎడతెగకుండా ఉన్నారు. వారు ఎంత కంటిన్యూస్ గా ఉన్నారంటే 46వ వచనంలో ప్రతిదినం వారు భక్తి చేశారు, ప్రతిదినం వారు బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు. ఆది సంఘం యెరూషలేము సంఘం యొక్క మాదిరి దగ్గర వారి భక్తి అనుదిన భక్తి. నేడు ఆదివారం భక్తిని చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఆదివారం భక్తిని వాక్యానుసారం అన్నట్టుగా బోధిస్తూ ఉన్నారు. ఆదివారం మంచిది కాదు అని కాదు, కానీ ఆదివారం మాత్రమే మంచిది కాదు, 313 రోజులు ఖాళీగా ఉండి కేవలం 52 రోజులు 52 గంటలు ఏదో జరిగిపోతుందని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఆత్మీయంగా బలహీన పడిపోతాము. ఆదిమ సంఘం నేడు చాలా సంఘాలు నులివెచ్చని స్థితిలోకి రావడానికి గల కారణం ఆదివారం భక్తి అన్న విషయాన్ని మనం ఆదిమ సంఘం యొక్క మాదిరిలో నుంచి చూస్తూ వచ్చాం. రెండవ మాట వారు ఇంటింటా కూడుకున్నారు. 2:46 వచనంలో వారు ఇంటింటా రొట్టె విరిచిచ్చు. దేవాలయంలో తప్పక కూడుకున్నారన్న మాట కూడా ఉంది, కానీ వారి దేవాలయాలు కావవి, యూదుల సమాజ మందిరాలు. క్రైస్తవులు త్వరపడి మందిరాలు కట్టుకోలేదు, ఉన్న సమాజ మందిరాల్లో కూడుకుంటున్నారు. ఆ సమాజ మందిరాల్లోకి వారు వెళ్ళారు, కాబట్టి వారు ఇంటింటా కూడుకున్నారు అన్న మాట 5:42 వచనంలో కూడా మనం చూడగలం. ఆదిమ సంఘం అనుకూల స్థలాన్ని బట్టి కూడుకున్నారు, ఇంటింటా కూడుకున్నారు. 16:4 చూడగలిగాం, వారి ఇంట సంఘం ఉంది. అకుల ప్రిస్కిల్లాల ఇంట సంఘము, గృహ సంఘాలు, హౌస్ చర్చెస్, వాళ్ళు గ్యాదర్ అవడానికి ప్రత్యేకమైన ఒక స్థలం, పరిశుద్ధమైన ఒక స్థలం, మందిరం కావాలని చెప్పి వారు ఏ కోసానో ఆలోచించలేదు. వారి గృహాలే మందిరాలుగా మార్చబడ్డాయి అన్న విషయాన్ని చూడగలిగాం. నేడు ఆరాధన స్థలానికి టూ మచ్ ఎంఫసిస్ వచ్చింది. చాలా ఎక్కువగా సంఘము అనగానే ఎక్కడుంది అని అడుగుతున్నాం. సంఘము అనగానే మనకి కంటికి భారీ ఆకారాన్ని కోరుకుంటున్నాం, చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థలాలు భవనాలు చాలా ఖరీదైన ఆ విధానంలో సేవ చేయాలి అన్నట్టుగా నేడు పోకడలు చూస్తున్నాం. ఇది ఆత్మీయంగా సంఘం అంటే కాంగ్రిగేషన్, బిల్డింగ్ కాదు. కానీ నేడు సంఘం అంటే బిల్డింగే ఐకాన్ గా కనబడతా ఉంది. అది ఎంత మాత్రం కూడా ఆదిమ సంఘం మాదిరి కాదు అని కూడా మనం చూడగలిగాం. ముందు కొనసాగుదాం. ఇంకా ఆదిమ సంఘం ఎలాగ చేశారు వాళ్ళ భక్తి విధానం, నేడు మనం అలాగ చేయటం మంచిది, అలా చేయగలుగుతున్నా లేదో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ మాట 2:42 మనం చూడాలి. 2:42, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండేది. మొదటి మాట మనం చాలా స్పష్టంగా చూస్తున్న మాట అపోస్తుల బోధ. వారు ఆరాధన విధానంలో వాక్యానికి మొదటి స్థానం ఇచ్చారు, ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చారు, సహవాసానికి కూడా ప్రాముఖ్యతనిచ్చారు. 42వ వచనంలో 4 విషయాలున్నాయి. 4 విషయాలకి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి చాలా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చిన ఆ వాక్యము, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట నేడు సంఘాల్లో అలా ఉంటే నిజంగా మంచిది. కానీ మనం చెప్పగలం చాలా సంఘాల్లో వాక్యానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేని పరిస్థితి, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వలేని పరిస్థితి. వాక్యం మీద వచ్చేవాళ్ళు దేవుని వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి ఆశతో రావటం మంచిది. సేవకులు వాక్యాన్ని చక్కగా సిద్ధపడి క్రమముగా సంఘానికి నేర్పించటం మంచిది. కానీ ట్రెడిషనల్ చర్చెస్ లో, మెయిన్ లైన్ చర్చెస్ లో, ఈవెన్ నేను లూథరన్, సిఎస్ఏ, కొన్ని సంఘాల్లో వాక్యం చాలా తగ్గిపోయిన సమయం, 2, వాక్యం అర్థం కావట్లేదు కూడా. ఎక్కువ సమయాన్ని ఇవ్వట్లేదు, అట్లాగే వాక్యం అర్థం కావట్లేదు. విశ్వాసి దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని సంగతి నేర్చుకోవాలి అని వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి బదులు నాకు అర్థం కాదులే, ఏదో రావాలి కాబట్టి వచ్చాను, నాకు అర్థం కాదులే అన్నట్టుగా అట్లాగే ఉండిపోతున్నట్టుగా చాలా మెయిన్ లైన్ చర్చెస్ లో చూస్తాను. ఇండిపెండెంట్ చర్చెస్, చిన్న సంఘాలు, అక్కడ వాక్యం కొంచెం అర్థమవుతుంది. కానీ మెయిన్ లైన్ చర్చెస్ లో ఏం చెప్తున్నారో తలాతోకా లేకుండా, సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా చాలా సంఘాలు మనం మెయిన్ లైన్ చర్చెస్ చూస్తున్నాం. అది ఎంత మాత్రం ఆదిమ సంఘం మాదిరి కాదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే పాటలకు ఎక్కువ సమయం కేటాయిస్తాం. 1 గంట, 1.5 గంట నాన్ స్టాప్ గా ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతూ ఉంటారు. కానీ పాటలకి అంత ఇంపార్టెన్స్ ఆదిమ సంఘంలో లేదు. వారు ఆరాధించలేదా అంటే ఆరాధించారు. కానీ అంత ఎక్కువ సమయాన్ని, క్వాలిటీ టైంని, లేకపోతే ప్రైమ్ టైంని పాటల కొరకు వాళ్ళు వాడలేదు. ఈ మధ్య ఇప్పుడు మంచి మ్యూజిక్ సిస్టమ్ పెడుతున్నారు, చాలా మంచి మ్యూజిక్ సిస్టమ్, మంచి వాయిద్యాలను పెడుతున్నారు. ఇక ధూమ్ ధామ్ అనేంతగా ఆ సంగీతం ఉంటుంది. పాటలు పాడడానికి కూడా చాలా ఉత్సాహం, ఉల్లాసంతో పాటలు పాడతారు. క్వైట్ టీమ్ కూడా మంచి క్వైట్ టీమ్, సాటర్డే వచ్చి పాటలన్నీ ప్రాక్టీస్ చేసి సండే వచ్చి పాడతారు. నేనేమంటానంటే వాక్యానికంటే ఎక్కువగా పాటలకి ప్రాముఖ్యతనిస్తున్నారు, వాక్యము కంటే ఎక్కువగా వాయిద్యాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు, వాక్యానికి కేటాయించే సమయం కంటే ఎక్కువగా పాటలకి సమయాన్ని కేటాయిస్తున్నారు. పాటలతోటే ఆరాధన గడిపి జరిగిపోతా ఉంది. బాగా పాటలు పాడితే ఆరాధన గంభీరంగా జరిగింది అన్న భ్రమల్లో ఉంటున్నారు అన్నది నేటి సంఘాల్లో మనం చూడగలం. అట్లాగే ప్రార్థనలు లేవు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపటం లేదు. 242లో వారు ప్రార్థనలో ఉన్నారు, వారు ప్రార్థనలో ఉన్నారన్న మాట మనం చూస్తున్నాం. ఎక్కువగా ప్రార్థన చేసే పరిస్థితి సంఘాల్లో లేదు. 2 విజ్ఞాపన ప్రార్థనలు, దేశం కొరకు ప్రార్థనలు, రాష్ట్రం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థనలు, జాతుల కొరకు ప్రార్థనలు, ప్రజల కొరకు, తెగల కొరకు ప్రార్థనలు, అన్యుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు అసలా కనబడవు. ప్రార్థన అంటే ఇక మన పర్సనల్ నీడ్స్, మన అనారోగ్య సమస్యలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, వాటి కొరకు ప్రార్థన చేయటం విశ్వాసం నేర్చుకుంటున్నారు. వాటి కొరకే ప్రార్థన చేస్తామన్నట్టుగా సేవకులు మాట్లాడుతున్నారు. కానీ ఏమాత్రం కూడా విజ్ఞాపన ప్రార్థనలు సంఘాల్లో చూడలేకపోతున్నాం. వారు అపోస్తల బోధకి ప్రాముఖ్యతనిచ్చారు, వారు ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చారు, వారి సహవాసానికి రొట్టె విరవడానికి ప్రాముఖ్యతనిచ్చారు. సంఘాల్లో నేడు కలిసి భోజనం చేయటం చాలా తక్కువ, కలిసి మాట్లాడుకోవటం సంఘంలోనైనా సరే ఒకరినొకరితో మాట్లాడుకోవటం అది తక్కువ. సంఘ ఆరాధన అయిపోయిన తర్వాత త్వరపడి వెళ్ళిపోకుండా ఆగి అందరితో మాట్లాడి అందరినీ పలకరించుకుని వెళ ళ్ళటం, మరలా ఆదివారం కలిసే లోపు నా సంఘం, నా కుటుంబం, పరలోకపు కుటుంబం అన్న స్పృహతోటి వాళ్ళతో సమయం గడపాలని చెప్పి గడపడానికి సమయాన్ని కేటాయించడం కూడా చాలా తక్కువగానే మనం చూస్తున్నాం. పిల్లరా, ఆరాధన విధానంలో వారు వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారు, వారు ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చారు, వారి సహవాసానికి ప్రాముఖ్యతనిచ్చారు, రొట్టె విరవడానికి ప్రాముఖ్యతనిచ్చారు. నేడు చాలా సంఘాల్లో వాక్యాన్ని ఎక్కువ సమయం ఇవ్వట్లేదు, ప్రైమ్ టైం ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నిన్న రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. 16వ తేదీ సోమవారం విజయవాడలో రైల్వే క్రిస్మస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో తను నాకు ఫోన్ చేయగల కారణం ఏంటంటే నేను వాక్యం చెప్పడానికి రావాలి అన్నది వాళ్ళ ఆశ. అన్నా మీకు ఎంత టైం కావాలి? 2, ప్రైమ్ టైం మీకు ఇవ్వాలి, వాక్యానికి శ్రేష్టమైన సమయం ఇవ్వాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మేము చేసాం క్రిస్మస్, కానీ వాక్యానికి సమయం ఇచ్చే, వాక్యానికి సమయాన్ని కేటాయించేసరికి ఎవరూ లేరు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అందరు భోజనాలకు వెళ్ళిపోయారు. వచ్చారు, క్రిస్మస్ పాటలు బాగా పాడారు, కేక్ కట్ చేశారు, చీఫ్ గెస్ట్ వచ్చాడు, అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ తర్వాత భోజనానికి వెళ్ళిపోయాం. క్రిస్మస్ సందేశం వినడానికి ఎవరూ లేరు, అది లాస్ట్ టైం మేము ఎదుర్కొన్న పరిస్థితి అని తన సాక్ష్యం ఇస్తున్నాడు. 2021 అనుకుంటాను, ఆర్పీఎఫ్ వాళ్ళు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారని చెప్పి ప్రస్తుతానికి మన ట్రెజరర్ గా ఉన్న శాలియం ఎస్ఐ గారు అన్న ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు తన సేవా భారంతో జాబ్ కు రిజైన్ చేశాడు. ఆయన తమ్ముడు నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచాడు. అప్పుడు పోలీస్ క్రిస్మస్లు అన్ని క్యాన్సిల్ చేసాం, ఎక్స్పోజ్ అవుతున్నామని. అయితే అదర్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళాలని చెప్పి గురి పెట్టుకుని వెళ్ళాం. మొదటి క్రిస్మస్ అండి అది, అక్కడదే పరిస్థితి. వచ్చారు, చాలా చక్కగా పాటలు పాడారు. ఈలోగా రైల్వే నుంచి, ఆర్పీఎఫ్ నుంచి చీఫ్ గెస్ట్ వచ్చాడు. ఆయన గ్రీటింగ్ చెప్పాడు, కేక్ కట్ చేశాడు. ఇంకా సంతోషం, నేను అయ్యేదాకా ఉండాలి అన్నట్టుగా కూర్చున్నాడు డయాస్ మీద. ఈలోగా ఆర్గనైజింగ్ కమిటీ వచ్చింది, సార్ భోజనాలు వేడివేడిగా ఉన్నాయని చెప్పి ఆయన లేపేశారు. ఆయన భోజనాన్ని తీసుకెళ్లిపోయారు. ఆయన తీసుకెళ్ళడమే కాకుండా మైకులు అనౌన్స్ చేశారు, భోజనాలు స్టార్ట్ అయ్యాయి, వేడివేడిగా ఉన్నాయి, మీరందరూ కూడా భోజనాలు చేయొచ్చు అన్నారు. ఇంకా మెసేజ్ చెప్పలేదు, మెసేజ్ స్టార్ట్ కాలా. అందరు లేచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను పిలిచి వాకింగ్ చెప్పమన్నారు. ఎవరు చెప్పాలి? ఖాళీ కుర్చీలు. ఏం చేస్తాం? ఖాళీ కుర్చీలకి వాకింగ్ చెప్పి మామూలు భోజనానికి రమ్మంటే ఆకలి ఇట్లేదు లేండి అని చెప్పి పక్క వెళ్ళి చేతులు పట్టుకొని, ఇదయ్యా ఆర్పిఎఫ్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాక్యం లేని క్రిస్మస్, నీకు విలువని క్రిస్మస్ చేస్తా ఉన్నారు, వీళ్ళని దర్శించండి అని ప్రార్థన చేసి వచ్చాం. ఆశ్చర్యం, ఈరోజు ఆర్పిఎఫ్ సహవాసం కట్టుబడింది, రైల్వే సహవాసం కట్టుబడింది. ఆల్రెడీ మనం క్రిస్మస్ సీజన్ లోకి ఎంటర్ అయిపోయాం కదా. చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు, మాసి ఏడులో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. సంవత్సరంలో బైబుల్ చదవరు, ప్రార్థన చేయరు, పరిశుద్ధ జీవితం ఉండదు, ఏం ఉండదు. కానీ క్రిస్మస్ దేనికోసం అంటే ఐడెంటిటీ, అదొక సెలబ్రేషన్, అదొక సంతోషం. దేవుని కొరకు ఏదో చేసేసామన్నంత ఫీలింగ్ తో వాళ్ళు ఉంటారు. నిజంగా మనం బైబుల్ దగ్గరకు వచ్చి ఆదిమ సంఘం ఎట్లా చేసిందో చూస్తే ఎంత దూరంగా ఉన్నామో, ఎంత డైవర్ట్ అయిపోతున్నామో మనకి అర్థమవుతుంది. అర్థం చేసుకుందాం. కాబట్టి వారు ఆరాధన విధానంలో వాక్యానికి మొదటి స్థానం ఇస్తున్నారు, ప్రార్థనకి సమయాన్ని ఇచ్చారు, సహవాసానికి విలువిచ్చారు, రొట్టె విరగడానికి విలువిచ్చారు. అవి మన సంఘాల్లో ఉన్నాయో చెక్ చేసుకోవటం మంచిది. తర్వాత 42వ వచనంలోనే అపోస్తుల బోధ, వాక్యానికి విలువిచ్చారన్న మాట బాగుంది కానీ అక్కడ రాయబడ్డ మాట అపోస్తుల బోధ అని రాయబడింది. అపోస్తుల బోధ 2:24 వచనాన్ని చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:24 వచనాన్ని చదివితే అపోస్తులు ఏం బోధించారు, అపోస్తుల బోధ అంటే ఏంటి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 వచనాన్ని చదివి, వీరు అపోస్తుల బోధలో ఉన్నారు, అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు అన్న మాట పట్టుకొని గతంలో తమ్ముడు తన చాలా ఆసక్తిపడి తను వచ్చాడు. అన్న నాకు ఇది కావాలన్నాడు. ఏం తమ్ముడు అన్నాను? అపోస్తుల బోధ కావాలన్నాడు. ఎందుకంటే వాళ్ళు అపోస్తుల బోధలో ఉన్నారు, నాకు అపోస్తుల బోధ కావాలన్నాడు. నాకు అర్థం కాల, సరే అట్లాగే అన్నాను. తర్వాత బిల్డ్ కోర్సులో అపోస్తుల బోధ ఏంటో చక్కటి స్టడీ చేసి చూపించారు. సో అపోస్తుల బోధ అంటే ఏంటి? ఆదిమ సంఘం అపోస్తుల బోధను కట్టబడిందని చదువుతున్నాం, అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉన్నారని చదువుతున్నాం. అపోస్తులు ఏం బోధించారు అని అర్థం కావడానికి కొన్ని వాక్యాలు చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 2:24 పేతురు బోధ ఏమని బోధిస్తా ఉన్నాడు? 23 కూడా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కాబట్టి ఏం బోధిస్తా ఉన్నాడు? అపోస్తుల బోధ ఎక్కడ ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పగా జీవించాడు, అద్భుతాలు చేశాడు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చాలా పేరు గడించాడు. అది కాదు అపోస్తుల బోధ. ఏంటి అపోస్తుల బోధ అంటే ఆయన మరణమే అపోస్తుల బోధలో కీలక అంశం. 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయించి చంపారు అది. 24వ వచనంలో ఆ మరణ వేదనలో నుంచి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడే లేచాడు. దానికోసమే కింద వాక్యాలు మాట్లాడుతున్నాడు. 27, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కిందకొచ్చేసరికి ఆ మాటలు మనం చూస్తాం. అపొస్తుల కార్యాల గ్రంథం 3:15 వచనానికి వెళ్దాం. మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. మీరు చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు. మరణ పునరుద్ధానాలు. 4వ అధ్యాయము 33వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదివితే, 33వ వచనాన్ని చదివి, ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి, పునరుద్ధానము కొరకు బలంగా బోధించారు. ఆయన మరణాన్ని బోధించారు, ఆయన పునరుద్ధానాన్ని బోధించారు. అపొస్తల బోధలో యేసు మరణ సమాధి పునరుద్ధానాలను మనం చూస్తా ఉన్నాం. నిజంగా క్రిస్మస్ లో మనం వచ్చాం కదా. క్రిస్మస్ సందేశం ఏంటి? క్రిస్మస్ సందేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు కొరకు దేవదూతలు ఏమని ప్రకటించారు? మనం 2వ అధ్యాయము లూకా సువార్త, మత్తయి సువార్త కూడా 2వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు కొరకు దేవదూతలు ప్రకటిస్తున్నప్పుడు లూకా 2:10 ఇలా ప్రకటించింది దేవదూత. ఇదిగో దావీదు పట్నం మందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అని ఆయన ప్రకటించారు, రక్షకుడు అని. మత్తయి సువార్త 1:21లో దేవదూత ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదు అనేను. రక్షకుడు, పాపుల రక్షకుడు అంటే అర్థం ఏంటి? మనం ఎరుగుదాం ఆయన మరణం. యేసుక్రీస్తు ప్రభు మన పాప శిక్ష కొరకు ఆయన బలైపోయి మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు. యేసును రక్షకుడిగా బైబిల్ పరిచయం చేసింది. ఎందుకో యేసు మనకి ఆ కుబేరుల్లా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఆపదల ముక్కుల్లో వాడుగా కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కోరిందల్లా ఇచ్చేవాళ్ళ కనబడుతున్నాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా కనబడుతున్నాడు. స్వస్థపరచువాళ్ళ కనబడుతున్నాడు. అద్భుత కార్యాలు చేయవాళ్ళ కనబడుతున్నాడు. అపోస్తులు అలా చూడలేదు, అపోస్తులు అలా పరిచయం చేయలేదు, అపోస్తులు అలా వెంబడించలేదు. ఆయన మరణాన్ని వారు నమ్మారు, ఆయన పునరుద్ధానాన్ని వారు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభునందు మరణించి తిరిగి వేసే జీవితం, మరణం తర్వాత జీవితం, పునరుద్ధాన జీవితం, శాశ్వత జీవితం ఉందని నమ్మారు. కాబట్టి అపోస్తులు ఆ బోధ చేశారు, అపోస్తులందరూ అలా నమ్మారు. కాబట్టి యాకోబు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఏ ఒక్క అపోస్తులు వెనకడుగు వేయలేదు, ఆదిమ సంఘం కలవరపడలేదు. పేతురును తలకిందులుగా సిలువేశారు, బర్తలోమయ్యని చర్మం ఒలిచే చంపారు. యోహాను పద్మాస ద్వీపంలో పరవాసికి వెళ్ళిపోయాడు. తోమా భారతదేశంలో బల్లలతో పొడవబడి చంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మా ప్రాణాలకు డోకా ఉండకూడదు, మాకే శ్రమ రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఆయన మమ్మల్ని భద్రపరచాలి కదా అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు నమ్మిందే, యేసుక్రీస్తు ప్రభు నమ్మిందే మరణం కొరకు, పునరుద్ధానం కొరకు. యేసుక్రీస్తు ప్రభు నందు త్వరగా చనిపోయారు, త్వరగా పునరుద్ధానంలో వారు ప్రవేశించారు. కాబట్టి సువార్త సందేశంలో మరణం మనకి పరిచయం చేయబడతా ఉంది. మరణం అన్న మాట వినగానే చెవులు మూసుకుంటాం, చావు కోసం మాట్లాడుతున్నారు అమ్మో అని. అసలుగా సువార్త అంటేనే చావు. కొరింథీయులకు రాసిన 1:13-1:3 పౌలు సువార్త అదే లేఖనాల ప్రకారంగా ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేపబడెను, ఆయన కనబడ్డాడు, ఆయన సమాధి, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం. అదే పౌలు ప్రకటిస్తూ వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా పునరుద్ధానం కొరకుంటుంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అన్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మరణం కోసం నాకు వద్దండి, పునరుద్ధానం కోసం నాకు వద్దండి. ఇప్పుడేదో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నాకేమైనా మేలు కలుగుతుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, కలిసి వస్తుంది లాంటి భావజాలంతో వస్తే, మొదటి కొరింథీ 15:19లో పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. యేసును నమ్ముకుంటే ధన్యులం కావడానికి బదులు దౌర్భాగ్యులుగా ఇప్పుడు పరిగణించబడతామంటే సరిగ్గా యేసును అర్థం చేసుకోకపోతే, మరణం కొరకు యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోకపోతే, పునరుద్ధాన జీవితం కొరకు యేసుని వెంబడించకపోతే, కేవలం ఆస్తుల కొరకు, ఆరోగ్యం కొరకు, అవసరతల కొరకు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే మనం ధన్యులం కాము, దౌర్భాగ్యులము. కాబట్టి ప్రిలరా, ఈరోజు అపోస్తుల బోధేమో ఇదిగో ఆయన చనిపోయాడు, రండి మనం కూడా కలిసి ఆయన కోసం చనిపోదాము అని బోధించాడు. ఆయన తిరిగి లేచాడు, మనకు కూడా మరొక జీవితం ఉంది, మనం కూడా తిరిగి లేస్తాము. యేసు మరణ సమాధి పునరుద్ధానాలను వారు నమ్మారు, వారు బోధించారు, అలాగే జీవించారు. నేడు మరణ సమాధి పునరుద్ధానాలు లేవు, వాటి కొరకు బోధ చేయట్లా, వాటి కొరకు బోధ చేయట్లా. ఈ జీవిత కాలం కొరకే బోధ. చదువుల కొరకు యేసు దగ్గరికి రా, ఉద్యోగాల కొరకు యేసు దగ్గరికి రా, ఆశీర్వాదాల కొరకు యేసు దగ్గరికి రా అని చెప్పి ఆదరణ కూడికలు, ఆదరణ సభలు, ఆశీర్వాదాల సభలు అవే పెడుతున్నారు, అవే బోధిస్తున్నారు. కానుకల మీద బోధ జరుగుతూ ఉంది. అది నేడు సంఘం యొక్క పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఆదిమ సంఘం యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రం కంప్లీట్ గా పునరుద్ధానం మీద, ద రిజరెక్టెడ్ లైఫ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. దానికోసమే జీవించారు, దానికోసమే చనిపోయారు. బ్రతకటం, ఎక్కువ కాలం బ్రతకటం వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు, కానీ ఆ త్వరగా ఆయన కలుసుకోవాలి అన్న స్పృహతోటి వాళ్ళు జీవించినట్లుగానే అపొస్తల కార్యాల గ్రంథంలో వాళ్ళ జీవితాన్ని మనం చూడగలం. కాబట్టి అపోస్తుల బోధకి, అపోస్తుల బోధ యందు సంఘం ఎదిగింది. అపోస్తుల బోధ వారిని ఏం చేసిందంటే లోక సంబంధమైన కోరికల నుంచి విడిపించింది. ఆస్తుపాస్తుల మీద మనసు లేదు వాళ్ళకి. ఆస్తుపాస్తులను కూడా వాళ్ళు విడిచిపెట్టేశారు. అమ్మేసుకోవడానికి కూడా మనం 2వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలో కూడా చూడగలం. కాబట్టి అపోస్తుల బోధ రాబోయే జీవితం కొరకు, పునరుద్ధాన జీవితం కొరకు, మరణం తర్వాత జీవితం కొరకు, శాశ్వత జీవితం కొరకు వారు బోధించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఏ సంఘమైతే, ఏ సంఘ నాయకుడైతే తన సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడో, ఆయన కొరకు ప్రాణాలు కోల్పోవడం గొప్ప భాగ్యము, ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలని బోధిస్తూ ఉంటాడో, ఖచ్చితంగా సంఘాలు ఆత్మీయంగా ఉంటాయండి, బలంగా ఉంటాయి. లోకానుసారంగా ఉండు, లోకానుసారంగా ఉండు. అపోస్తలు బోధించిన బోధలోకే ఆ సంఘం నడిపించబడుతుంది. కాబట్టి ఏది కలవరపరచలేదు, ఏది వారిని చల్లార్చలేదు. అపోస్తుల బోధ మరణ సమాధి పునరుద్ధానాల గురించి వారు బోధించారు. అలాంటి బోధన విధానం మన సంఘాల్లో ఉంటే సంఘస్థులు ఎవరు కూడా లోకానుసారంగా ఉండరు, ఆత్మీయంగా ఉంటారు, రాకడ కొరకు సిద్ధపడతారు, ప్రభువుతో ఉండడం కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటారని ఈ మాటను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇక్కడ వారి ఆరాధన విధానంలో వాక్యానికి సమయాన్ని ఇచ్చారు, ప్రార్థనకు విలువిచ్చారు, సహవాసానికి, రొట్టె విరవడానికి విలువిచ్చారు. నేడు మన ఆరాధన విధానంలో వాక్యానికి ప్రార్థనకి కాకుండా మిగతా వాటికి, పాటలకి, మ్యూజిక్ కి, మిగతా వాటికి సమయం ఎక్కువ వెళ్ళిపోతా ఉంది. ప్రార్థన లేవు, విజ్ఞాపన ప్రార్థన లేవు అని చూస్తున్నాం. అట్లాగే ఆ రెండవ మాట అపోస్తుల బోధలో వారు ఉన్నారు. నేడు అపోస్తుల బోధ పోయింది, నేడు ఆదరణ ప్రసంగాలు వచ్చాయి, ఈ భూ సంబంధమైన వాటి కొరకు బోధిస్తున్నారు, వాటి మీద మనసు పెడుతున్నారు. మరణం, ఆ తీర్పు, రెండవ రాకడ, పునరుద్ధానము, ఆ లేకపోతే తీర్పులో ఓడిపోతే వెలుపలకు త్రోసివేయబడడం, నరకంలో ఆరిని అగ్నిలో కాలిపోవటం లాంటి బోధన విధానం సంఘాల్లో కొరవవుతా ఉంది, ఆ కుదువవుతా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. అట్లాగే మూడవ సంగతి ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడవ సంగతి, ఆదిమ సంఘం ఎట్లా ఉన్నారు అన్న దానికి మూడవ సంగతి అపోస్తుల కార్యాల గ్రంథం 17:7 మనం చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 17:7 మనం చదవాలి. ఆరవచనం. అయితే వారు కనబడనందున యాసోనును, కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టముకు విరోధముగా నడుచుకునుచున్నారు అని కేకలు వేసిరి. అక్కడ రాయబడ్డ మాట ఆరవచనంలో చూస్తున్నాం, భూలోకమును తలకిందులు చేసిన వీరు. ఆదిమ సంఘం నిజంగా రివర్స్ లో వెళ్లారు, తలకిందులుగా వెళ్లారు. దీన్ని పండితులు ఏమంటారంటే, వాళ్ళు తలకిందులుగా వెళ్లలేదండి, లోకం తలకిందులుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మార్పు చెందిన దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభుని ఏం చెప్పాడో అదే చెప్తే అన్ని సెటరేట్ అయ్యే తలకిందులుగా ఉన్న లోకం మరలా సెట్ అవడం ప్రారంభమైంది అంటారు. అవును, లోకం ఎలాగుంటే సంఘం అలా ఉండకూడదు, ఆదిమ సంఘం అలా లేదు. లోకస్తుల వలె లోకంలో చలామణి అవుతున్న వాటిని బట్టి సంఘం అలాగే వెళ్ళటం కాదు. మనం ఒక ట్రెండ్ అంటాం, 10 మంది ఏ మార్గం నడుస్తూ ఉంటే అదే ఒక ట్రెండ్ అయిపోదు సొసైటీలో. దానికి ఏమి, లోకానికి స్టాండర్డ్స్ ఏమీ లేవు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటే ఏమీ లేదు లోకానికి. ఎప్పుడు ఎలాగుంటారో తెలియదు, ఎప్పుడు ఎలాగుంటారో తెలియదు. కాబట్టి రాజకీయ నాయకులకు ఏమర్థమవుతుందంటే, జనం దేన్ని ఇష్టపడతా ఉంటే మనం అదే చేస్తాం, ఏం కోరుకుంటా ఉంటే అదే చేస్తాం. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయరు. కాబట్టి ఏం చేద్దాం, డబ్బులు ఇద్దాం. అబద్ధపు ప్రామిసులు చేస్తేనే ఓట్లు వేస్తారు, లేకపోతే ఓట్లు వేయరు. కాబట్టి ఏం చేద్దాం, అబద్ధాలు చెప్తాం. జనానికి ఎలా కావాలంటే అలా ఉందాం. ఇది బిజినెస్ వాళ్ళు నేర్చుకున్నారు. డిస్కౌంట్లు పెట్టకపోతే ఎవరో కొనరు, కాబట్టి ఉన్న రేట్లు పెంచేసి డిస్కౌంట్ అని చెప్పి నమ్మగొలుగుదాం. డిస్కౌంట్ కావాలంటే పెడదాం. కొన్ని దేశాల్లో డిస్కౌంట్ అన్న మాట ఉండదు, ఫిక్స్డ్ రేట్, ఎంత అంటే అంతే. భారతదేశంలో అదొక మైండ్ సెట్ వచ్చేసింది. మీకు ఇంత తగ్గిస్తున్నాను అనగానే కొనాలనిపిస్తుంది. ఎందుకు తగ్గిస్తాడు? ఎంత తగ్గిస్తావని అడుగుతారు, తగ్గించకపోతే కొనరు. అది కన్జ్యూమర్ మెంటాలిటీ, ఇండియన్ కన్జ్యూమర్ మెంటాలిటీ. కాబట్టి మనం మనుషుల బలహీనతలు చూస్తున్నాం. అట్లాగే బిజినెస్ సెక్టర్ పనిచేస్తుంది, అట్లాగే పొలిటికల్ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ సంఘం ఎలాంటిదంటే, నువ్వు ఏమనుకుంటున్నావో అట్లా దేవుడు ఉండడు. నువ్వు అనుకుంటున్నట్టుగా దేవుడు ఉండడు, దేవుడు అనుకుంటున్నట్టుగా నువ్వు ఉండాలి. నీ స్థాయి దేవుని స్థాయిలోకి నువ్వు రావాలి తప్ప నీ స్థాయిలోకి దేవుడు రాడు. అపోస్తుల బోధ తలకిందులుగా ఉన్న లోకాన్ని సెటరేట్ చేసింది, విలువలు లేని లోకానికి విలువలు నేర్పించింది. భూలోకాన్ని తలకిందులు చేశారు అన్నమాట. యోహాను సువార్త 15:17-18 చదవాలి. యోహాను సువార్త 15:17-18 చదవాలి. మీరు ఒకనొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకంలోంచి ఏర్పరచుకుంటుని అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడే మాట, మనం లోకానికి నచ్చం, లోకం మనల్ని ఇష్టపడదు. లోకం యేసుక్రీస్తు, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు నచ్చలేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువేయమని కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభుని చంపిన లోకం, యేసుక్రీస్తు ప్రభుని చంపిన లోకానికి నువ్వెట్లా నచ్చుతావు? నువ్వు యేసువాడు అయితే, యేసు బోధే చేస్తే, యేసు చెప్పినట్టుగా జీవిస్తే, యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి కంకణం కట్టుకున్న లోకానికి నిన్ను చూస్తే అలాగే ఉంటుంది, చంపాలనిపిస్తుంది. నీ బోధ చూస్తే అలాగే ఉంటుంది. సంఘం యొక్క బోధ లోకానికి నచ్చదు. ఎందుకో సంఘం లోకానికి నచ్చేటట్లుగా బోధ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా చెప్తే రారండి, మరేం చేద్దాం, ఇలా చెప్దామండి, సొంత తెలివితేటలు. లోకాన్ని ఇంప్రెస్ చేయడానికి, లోకస్తుని ఇంప్రెస్ చేయడానికి. ప్రిలరా, లోకం ద్వేషించింది వారిని. కారణం, తలకిందులుగా ఉన్న లోకాన్ని వాళ్ళు సరిచేయడం ప్రారంభించారు. వాళ్ళు లోకానికి నచ్చినట్టుగా వాళ్ళు లేరు. యేసు లేడు, అపోస్తులు లేరు, కాబట్టి యేసుని చంపారు, అపోస్తులను కూడా చంపారు. అర్థం చేసుకుందాం. వారు భూలోకాన్ని తలకిందులు చేసిన వారు. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, మెప్పు కలుగును, పేరు కలుగును, ఆధిక్యత కలుగును, లోకంలో కిరీటాలు, లోకంలో నేము, ఫేము, పాపులారిటీ, ఫాలోయింగ్, ఇవన్నీ కలుగుతాయి. నో, బైబిల్ అలా చెప్పలా, బైబిల్ అలా చెప్పలా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. అదేదో విచిత్రమైన మాట అనుకోవద్దు, సహజంగా బైబిల్ చెప్పింది. లోకంలో మీకు శ్రమ కలుగును. కొన్నిసార్లు బుద్ధిహీనంగా మాట్లాడి మనం శ్రమ తెచ్చుకోవడం కోసమే మాట్లాడటంలా. మనం వెళ్తున్న మార్గం లోకానికి వ్యతిరేకమైంది. ఈ మధ్య ధనమా దైవమా అన్న వర్తమానాలు నేను మాట్లాడుతున్నాను, యానివర్సరీలో కూడా మాట్లాడుతున్నాను. సాహసం చేసి ఒక పాట కూడా రాసేసాం, నీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా, ఇద్దరికి నువ్వు దాసులు ఉండకూడదు, డబ్బు ఒక విగ్రహారాధన అన్న మాట మాట్లాడుతున్న ప్రతిసారి మెంటల్గా ఫిక్స్ అయ్యారంటే తిట్టుకుంటారు, నచ్చదు. మరేం చేద్దాం, బైబిల్ అదే రాయబడింది, అదే చెప్తాం. నచ్చడానికి మనం ట్రై చేయట్లేదు కదా, నచ్చేటట్లుగా బోధ చేయడానికి మనం ట్రై చేయట్లేదు కదా. ఇదేం సొంత రాజ్యం కాదు. ఎక్కువ మందికి నచ్చాలంటే ఎలా బోధించాలి, ఎక్కువ మందిని రాబట్టుకోవాలంటే ఎలా బోధించాలి? జనరంజకమైన బోధ, అనుకూలమైన బోధ, ప్రజలను ఆకర్షించే బోధ, అది యేసుక్రీస్తు ప్రభు చేయలేదు, అది అపోస్తులు చేయలేదు. వారు లోకానికి అనుకూలంగా లేరు. లోకం వాళ్ళని నచ్చలేదు, ద్వేషించింది, శ్రమ పెట్టింది, హింసించింది. యేసుక్రీస్తు ప్రభుని ఎలా హింసించిందో అపోస్తులను కూడా అలాగే హింసించింది. యేసును సిలువకేసు కొట్టి చంపారు, అపోస్తులను కూడా అలాగే వేరు వేరు విధాలుగా కొట్టి చంపారు. వారు హతసాక్షులయ్యారు. లోకంలో మీకు శ్రమ, లోకంలో మీకు శ్రమ. ఎందుకు శ్రమ? తలకిందులుగా వెళ్తున్నాం, రివర్స్ గా వెళ్తున్నాం. లోకం అనుకుంటున్నట్టుగా మనం చెప్పం, బైబిల్ అలా లేదు కాబట్టి. బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళు అనుకుంటున్న వాటికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి. అయితే మారనన్నా మారతారు, లేదా మనతో దెబ్బలాటకైనా వస్తారు, అంతే తప్ప మరొకటి ఉండదు. మొదటి యోహాన పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అది వేరు. దేవుడు పాపపు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. కుమారుడు వచ్చి ఏం చేశాడు? కుమారుడి కంటే ముందు వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను చేతులు చాచి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరణ ఉంచబడి ఉంది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అదేండి యోహాను గారి బోధ. యోహాను బోధకి హేరోదికి ఎంత కోపం వచ్చిందో, హేరోదికి ఎంత కోపం వచ్చిందో, జైల్లో పెట్టేశారు, తల కొట్టేశారు. నచ్చలా. యేసుక్రీస్తు ప్రభు బోధ అట్లానే ఉంది. శాస్త్రులు పరిశీలు ప్రతిసారి ఇదో మనల్ని అన్నాడు. ఎప్పుడు పట్టుకుందాం, ఎలా పట్టుకుందాం అని చెప్పి అవకాశం కోసం ఎంత ఆరాటపడ్డారో ఎదురు చూశారు. ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళకే తగిలితే, నువ్వు మమ్మల్ని అన్నావు, మమ్మల్ని తిట్టావు, మరి ఏం చేద్దాం? సత్యం అలా ఉంది. ఆ సత్యం చెప్తా ఉంటే దొంగ భుజాలు తడుముకున్నట్టుగా, అవును కదా నేను అలాగే ఉన్నాను కదా, నేను అలాగా ఆ వాక్యం చెప్పినట్టుగా లేను కదా, ఆ దొంగ నేనే కదా అనిపిస్తుంది. అదేదో నిన్ను టార్గెట్ చేసి చెప్పేవి కాదు, బైబిల్ అలాగే ఉంటుంది. దేవుని వాక్యం సత్యం, వాక్యం మారదు, మనం మారాలి. మారాల్సింది వాక్యం కాదు. కాబట్టి మొదటి యోహాను 2:15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము దేవుని వలన కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. శరీరాశ, నాకు శరీరంలో ఏమనిపిస్తే చేస్తాను, ప్రతి శరీర కోరికను తీర్చుకుంటాను, అది లోకం. బైబిల్ అలా చెప్పట్లా. క్రీస్తు యేసు సంబంధుడు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇరవై నాలుగవ వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. శరీరాశ ఎఫెసీ పత్రిక 2:3 శరీర కోరికలు తీర్చుకుంటూ నా ఏమన్నాడు, మీరు చచ్చిన వారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. నాకేమనిపిస్తే చేస్తానండి, నాకేం కావాలనిపిస్తే అది కోరుకుంటానండి, కాదు. లోకం అది. శరీర కోరికలు మాట్లాడతాడు 19వ వచనంలో, శరీర కార్యాలు మాట్లాడతాడు 19వ వచనంలో. కాబట్టి పిల్లరా, మనం లోకాన్ని మెప్పించడానికి సంఘం ట్రై చేయకూడదు. లోకంతో పాటు సంఘం వెళ్ళకూడదు. సంఘం యొక్క వెలుగులో లోకం తన చీకటి జీవితాన్ని అర్థం చేసుకోవాలి, కాళ్ళ మీద పడాలి, గుండెలు బాదుకోవాలి, ఏడవాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి లోకం. లేకపోతే కోపం తెచ్చుకోవాలి, గుర్రుమని కోపం తెచ్చుకోవాలి, కొట్టాలి, తిట్టాలి లోకం. అంతే తప్ప కౌగులించుకోవడం సాధ్యం కాదు. కౌగులించుకోవడం సాధ్యం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరం అన్నాడు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదునో వాడు దేవునికి శత్రువు. లోక స్నేహం దేవునితో వైరం, లోక స్నేహం దేవునితో శత్రుత్వం. అదేంటంటే అదంతే పాపపు లోకం. పరిశుద్ధ దేవుణ్ణి ఇష్టపడదు, పరిశుద్ధత నచ్చదు, సత్యం నచ్చదు, నీతి నచ్చదు, యథార్థత నచ్చదు, ప్రేమ నచ్చదు. లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి పిల్లరా, ఆది సంఘం లోకంతో పాటు పరిగెట్టలేదు, లోకానుసారంగా జీవించలేదు, లోకాన్ని మెప్పించడానికి ప్రయత్నం చేయలేదు, లోకంతో కలిసిపోలేదు. వారు భూలోకాన్ని తలకిందులు చేసిన వారుగా మనం చూస్తున్నాం. వారు లోకం చేత ద్వేషించబడ్డవారుగా, లోకంలో శ్రమ పొందిన వారుగా, లోకానికి మురికిగా, పెంటగా వారిని మనం చూస్తున్నాం. నేడు సంఘం లోకాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది, లోక సంబంధమైన పోకడలన్నీ సంఘంలోకి వస్తున్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ సంఘంలోకి వస్తుంది, క్యాష్ ఎక్కువైపోయింది సంఘంలో, బోధలన్నింటిలోనే క్యాషే, డబ్బే డబ్బు, అంతా డబ్బు కోసమే. అర్థం చేసుకుందాం. లోక పోకడలు సంఘంలోకి రావడానికి వీల్లేదు, లోకస్తులతో జత కట్టడానికి వీల్లేదు, లోకం సంఘంలోకి రాకూడదు. వాస్తవానికి సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ లోకస్తులే ఉంటారు, కానీ మార్పు చెందిన లోకస్తులు, లేదా సంఘం యొక్క టీచింగ్ ద్వారా, సంఘం యొక్క మాదిరి జీవితం ద్వారా లోకస్తులు తమ చీకటి జీవితాలను గ్రహించుకోవాలి, వాళ్ళు వెలుగులోకి రావాలి, ఆయన పాదాల మీద పడాలి. అలా ఉండాలి సంఘం. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం, వారు భూలోకాన్ని తలకిందులు చేశారు, లోకంతో కలిసి పరిగెట్టలేదు, లోకానికి వ్యతిరేకంగా వాళ్ళు పరిగెట్టారు. ఈ మాటలు మనకు అర్థమైతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘాల్లోకి లోకం రాకుండా జాగ్రత్త పడతాం. మనలో ఏమన్నా లోక సంబంధమైన పోకడలున్నాయేమో పరీక్ష చేసుకోవడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నాలుగో మాట, ఆదిమ సంఘం ఎట్లా ఉంది అన్న ఈ స్టడీలో అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘములో పెద్దలను నియమించి ఆదిమ సంఘం యొక్క నాయకత్వంలో ఒకరు, వన్ మ్యాన్ షోని మనం చూడలేం, ఒక వ్యక్తి నాయకత్వాన్ని మనం చూడలేం. అపోస్తలు పనిచేసినప్పుడు ఇద్దరిద్దరుగా పనిచేశారు. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని ఇద్దరిద్దరుగా పంపించాడు, 70 మందిని ఇద్దరిద్దరుగా పంపించాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఇద్దరిద్దరు పేర్లు పేర్సిగా మనం వింటాం, పేతురు, యోహాను, పౌలు, బర్నబా, పౌలు, శీల, ఇద్దరిద్దరు. ఇక్కడ పౌలు సంఘాలు కట్టబడ్డ తర్వాత సంఘాల మీద పెద్దలను, ప్లూరల్ వర్డ్ ఇది, మళ్ళా పెద్దలను నియమించడం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు సంఘాల్లో ఎక్కువ మంది నాయకత్వాన్ని ఇష్టపడడం వల్ల, వన్ మ్యాన్ షో, సంఘానికి ఒక్కరే కాపరి, ఒక్కరే నాయకుడు, ఒకరజమాయిషే, ఒకరు చెప్పు చేతిలోనే, ఒకరు అనుకున్నట్టుగానే సొంత ఎజెండా. ఒకవేళ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే ఆ కొడుకు కాని అల్లుడు కాని అంతవరకే, బంధువులు మాత్రమే. ఇంకెవరికి అవకాశాలు ఉండవు. నిజంగా ఆదిమ సంఘం యొక్క మాదిరి అది కాదు. అది కాదు వారు నాయకుల్ని నియమించారు, వారు శిష్యుల్ని తయారు చేశారు, వారు పెద్దల్ని నియమించారు, వారు అందరినీ యాక్టివేట్ చేశారు, అందరిని ఇన్వాల్వ్ చేశారు. ఎన్నడు వాళ్ళ క్లచ్చెస్ లో పెట్టుకోలేదు సంఘాన్ని. నేడు మాత్రము వన్ మ్యాన్ షో చూస్తున్నాం. ఇంకెవరికి, విశ్వాసులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యంలో పెంచరు. నాయకులుగా తయారు ఎవరు, వాళ్ళ శిష్యులుగా తయారు చేయరు. మీరు వెళ్ళి ఇంకొక సంఘాన్ని మీరు పెట్టుకోవచ్చు, మీరున్న స్థలాల్లోనే మీరు కూడుకోవచ్చు, మీ గృహాల్లోనే కూడుకోవచ్చు అన్న మాట చెప్పడానికి చాలా కష్టం. ఈరోజు మన సంఘాన్ని మనం చూస్తున్నాం. ఆదిమ సంఘంలో మాత్రము వారు అందరినీ కలుపుకున్నారు. పౌలు వచ్చాడు, పౌలును కలిపేసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. దేవుడు మమ్మల్ని యూదుల మధ్య ఏర్పరచుకున్నాడు, నిన్ను అన్ని జనుల మధ్య ఏర్పరచుకున్నాడు అని చెప్పి పేతురు యాకోబులు పౌలుకి కుడి చేతిని ఇచ్చారని చెప్పి రాస్తాడు 15వ అధ్యాయంలో. అదే పౌలు తిమోతిని సేవకుడిగా తయారు చేశాడు, తీతుని తయారు చేశాడు, ఫిలోమను తయారు చేశాడు, ఎపప్రోదీతుని తయారు చేశాడు, అనేక మందిని తయారు చేశారు. వాళ్ళు నాయకులకు తయారు చేస్తున్నారు, నాయకుని సంఘాల మీద నియమిస్తున్నారు. అక్కడ వన్ మ్యాన్ షో కాదు, కానీ అనేక మంది కలిసి పనిచేయటం ఆదిమ సంఘంలో మనం చూస్తున్నాం. నేడు అది కుదివైపోయింది. ఒకరి చేతిలోని సంఘాలు పెట్టుకుంటున్నారు. అది వాక్యానుసారమైంది కాదు అని కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఈ 4 మాటలు మన సంఘాలని ఎలాగున్నాయో చూసుకోవడం. ప్రాముఖ్యంగా ఎస్ఎఫ్జే సంఘాలు, ఈ ఉదయకాలం ఆరాధన నడిపిస్తా ఉన్న ఖమ్మం సంఘం ఎలా ఉంది, ఎవరికి వాలే, మేము మా స్థానిక సంఘం ఎలాగే ఆదిమ సంఘం మాదిరిలో కట్టుకొని ఆశపడడం మంచిది. ఒకవేళ మీరు స్థానిక లోకల్ చర్చెస్ లో యాక్టివ్ మెంబర్స్ అయితే మీ వల్ల అయినంత వరకు కూడా మీ స్థానిక సంఘాన్ని ఆదిమ సంఘం ప్యాటర్న్లోకి తీసుకురావడానికి మీరు ప్రార్థన చేయడం, ప్రయత్నం చేయడం మంచిది అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. వారి ఆరాధన క్రమంలో వాక్యానికి, ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చారు. నేడు అది పొదువైపోయినట్టుగా చూస్తున్నాం. వారి ఆరాధన క్రమంలో అపోస్తుల బోధకు ప్రాముఖ్యతనిచ్చారు. నేడు అపోస్తుల బోధ సంఘాలు కనుమరుగైపోయింది. అపోస్తుల బోధ ప్రాముఖ్యంగా మరణ సమాధి పునరుద్ధానాల మీద బోధగా చూస్తున్నాం. 3, వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా లొంగలేదు. కానీ వారు అట్లాగే సత్యాన్ని చెప్పారు. సత్యం కొరకు ఎన్ని హింసలైనా నష్టాలైనా పొందుకోవడానికి వాళ్ళు వెనకడికి వెళ్లేదు. 4వ మాట, వారు నాయకులను శిష్యులను తయారు చేశారు. ప్రతి స్థలంలో సంఘాన్ని పెట్టారు. అక్కడే ఒక నాయకుని ఐడెంటిఫై చేసి సంఘం మీద నియమించారు. ఆ నాయకులను, పెద్దలను సంఘాన్ని నియమించారు. ఆ మాదిరి మనం చూస్తున్నాం. అలాగే అనేక మంది నాయకత్వంలో సంఘాలు నడవటం, కనీసం 2-3 నాయకత్వంలో సంఘాలు నడవటం మన స్థానిక సంఘాలకు మంచిది అని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిళ్ళు ఫలింపు చేసి మన సంఘాన్ని బలపరిచినగాక. ఆమేన్.